गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसां माता ब्रह्मयोनिर्नमोऽस्तुते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
गायत्री चित्रावली पश्यन्ति स्थायिलो गायत्री मंत्राने కారణ జగత్తులో నాటుకోవడం తెలుపుతుంది. అక్కడ మీ వాక్ ముఖ్యం కాదు, మీ భావనలు కూడా ముఖ్యం కాదు, మీ చిత్రీకరణ ముఖ్యం. స్వప్నం ఉంది, మీరు పక్కనే పడుకున్నారు, కొన్ని సంవత్సరాల కళ మీరు చూసేస్తారు, మాటలు మాట్లాడతారు కదా, నిద్రలో చూస్తే ఎంత టైం అవుతుందో 2 నిమిషాలు 3 నిమిషాలు అవుతుంది. అంటే అంత స్పీడ్గా మాట్లాడుంటారా మీరు? పశ్చింతి వాక్ అంత స్పీడ్గా ఉంటుంది. చేత మీరు గాయత్రి చిత్రావళి సాధన చేస్తున్నప్పుడు ఆకార నిర్మాణం చాలా ముఖ్యం. అది గుర్తుంచుకోండి. మీరు మంత్రం ఎంత బాగా ఉచ్చారణ చేశారు అన్నది ముఖ్యం కాదు, ఎంత తొందరగా చేశారు అన్నది ముఖ్యం కాదు. మీరు ఇంటి దగ్గర చేస్తున్నప్పుడు పైకి చేయాల్సిన పని లేదు, కానీ ఆ విజన్ దర్శనం ఉందే అది చాలా స్పష్టంగా ఉండాలి. మొదటి చిత్రంలో దర్శనం ఏంటి, నేను కూర్చునున్నాను అనంత విశ్వం యొక్క అంతరాళాలలో, ఆ గాయత్రి శక్తి ఉంది. ఆ గాయత్రి శక్తి వేపుకి సహజంగానే ఈ మంత్రం ప్రసారం అవుతుంది. టీవీ సెట్ ఎటుంటే అటువైపుకి వాతావరణంలో ఉన్నటువంటి తరంగాలు ఆకర్షింపబడతాయి. నీకేం తెలియక్కర్లే, ప్రసారం చేస్తున్నవాడికి కూడా టీవీ సెట్ ఎక్కడుందో తెలియాల్సిన పనిలే కదా. మీకు తెలియాల్సిన పని లేదు, గాయత్రి మాత విశాల అంతరిక్షంలో ఎక్కడ ఉన్నదో. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనే శబ్దం కాదు, అక్షర సముదాయాన్ని మీరు గమనించాలి. అదే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓం అని ఎందుకంటున్నాం అంటే మన కళ్ళు ఓం అనే అక్షరం మీద తిరుగుతున్నాయి. ఇప్పుడు గాయత్రి మంత్రం చాలా బట్టల మీద ప్రింట్ చేస్తాం మనం, అలా ప్రింట్ చేసిన ఒక బట్ట ముందుకెళ్తోంది మనలోంచి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఒక మంత్రం ముందుకెళ్ళింది, రెండో మంత్రం ముందుకెళ్ళింది, మూడో మంత్రం ముందుకెళ్ళింది. అది అలా మంత్రాలు ముందుకెళ్తున్నాయి. ముందుకెళ్తున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇలా స్టార్ట్ అవుతుంది కదా, అలాగే వెళ్తే రెండు ప్యారలల్ గానే ఉంటాయి. కానీ రైలు పట్టీల మీద మీరు నుంచుని చూస్తే అవి ఇలా ఒక చోటకి చేరుతున్నట్టుంటాయి. చూశారు ఎప్పుడైనా? అవి రెండు దగ్గరవో, అవి అంతే దూరంలో ఉంటాయి నువ్వు ఉన్నప్పుడు. అలాగే ఈ గాయత్రి మంత్రం అలాగా ఆ తల్లి యొక్క వేపుకి ప్రసారం అయిపోతుంది అనేటువంటి దర్శనం ముఖ్యం. మీరు ఆ దర్శనం చేయటమే, అది స్థూల జగత్తులో సాధన, సూక్ష్మ జగత్తులో సాధనకి తేడా. అది చిన్న మానసిక స్థితిలో మార్పు. రెండోది ఏం చెప్పాను, గాయత్రి చిత్రావళిలో ఒక గురువు చాలా అవసరం. పశ్యంతి వాక్కి గురువు ఎప్పుడూ జీవించి ఉంటాడు. సప్తఋషులు జీవించి ఉన్నారు పశ్యంతి స్థలంలో. గురువు గారు చూశారు కదా వాళ్ళందరినీ కూడా. పశ్యంతి వాక్తో వాళ్లతో నేను మాట్లాడాను అని చెప్తున్నారు కదా. అంచేత పశ్యంతి వాక్లో మనం అందరం జీవించే ఉంటాం నిరంతరం. ఈ సంపూర్ణ సృష్టి దేశకాల పరిస్థితులకి అతీతంగా పశ్యంతి స్థాయిలో జీవించి ఉంటుంది. అంచేత మీకు ఇష్టమైనటువంటి గురువుని ఎన్నుకోమంటున్నా, ఆయన జీవించి ఉంటాడు పశ్యంతి స్థాయిలో. ఎవరినైనా సరే మీ ఇష్టం అది. కానీ ఒకసారి నిర్ణయించుకున్నటువంటి గురువుని మీరు మార్చుకోక్కర్లే. ఆయన ద్వారానే మిగతా గురువుల యొక్క అనుగ్రహ వర్షం కూడా వస్తుంది. ఇప్పుడు అదర్ యూనివర్సిటీస్ నుంచి ఎగ్జామినర్స్ వస్తారు, కానీ ఛానలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి లెక్చరర్స్ ద్వారానే ఆ అదర్ యూనివర్సిటీస్ నుంచి వచ్చినటువంటి మాస్టర్స్ కానీ ప్రొఫెసర్స్ యొక్క జ్ఞానం ఛానల్ అవుతుంది. అలాగే విశాల అంతరిక్షంలో అందులో పశ్యంతి స్థాయిలో అందరు గురువులు అందరు గురువులకి ఛానల్ గానే పనిచేస్తారు. అంచేత ఒక గురువుని ఎన్నుకుని ఆ గురువు ద్వారా మిగతా గురువుల్ని ఛానలైజేషన్ ప్రాసెస్ అనేది రెండవ దాంట్లో మనం నేర్చుకుంటున్నాం. గురువు గాయత్రి, శక్తి గాయత్రియే. ఏ గురువు ద్వారా వచ్చినా వచ్చేది గాయత్రి శక్తి. కెమిస్ట్రీయే చదువుతాం, హిందూ కాలేజీ లెక్చరర్ చెప్పినా, ముస్లిం కాలేజీ లెక్చరర్ చెప్పినా, క్రిస్టియన్ కాలేజీ లెక్చరర్ చెప్పినా సబ్జెక్టు మారదు. అంచేత ఆ గురువు యొక్క భౌతిక శరీరాన్ని మీరు ఎంత స్పష్టంగా ఊహించుకోగలిగితే మీరు అంత తొందరగా గురువు యొక్క పశ్యంతి స్థాయికి అదగ్గలుగుతారు. మొత్తము ధ్యానము ఉపాసన యొక్క రహస్యం అది. ఇంచేత ఏదో ఒక సింహాసనం ఉంది, సింహాసనం మీద ఏదో ఒక ఆకారం ఉంది, చాలా స్పష్టమైనటువంటి ఆకారం. మీరు టైం తీసుకోండి దానికి, అందుకని అంత టైం పడుతుంది సాధనలో. గంటలు గంటలు చేయమని ఎందుకు చెప్తా అంటే, నువ్వు 2 నిమిషాల్లో ఏం ఊహించగలవు అక్కడ? చాలా టైం పడుతుంది. నఖశిఖ పర్యంతం గురువుని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాలి. నువ్వు కూర్చోబెట్టాకేంటి, ఆ గురువు ఉచ్చారణ చేస్తున్నాడు గాయత్రి మంత్రం, నువ్వు స్వీకారం చేస్తున్నప్పుడు నువ్వు ఉచ్చారణ చెయ్యవు, ఆయన పెదాలు కదులుతాయి. ఇక్కడ నుంచి ఎలాగైతే గాయత్రి మంత్రం అలా వెళ్ళిందని ఊహిస్తున్నావు మొదటి ధ్యానంలో, రెండో ధ్యానంలో ఆయన నుంచి గాయత్రి మంత్రం మన హృదయంలోకి నాటుతున్నాడు. ఆయన నాటాక తల్లి దాన్ని పోషిస్తుంది. గాయత్రి శక్తి ప్రపంచంలో వ్యాపించి ఉన్నటువంటి శక్తి ఆ గాయత్రి మంత్రాన్ని మెల్లిమెల్లిగా ఎరగదీస్తోంది. పృథ్వీ నుంచి అంకురం ఎలాగైతే ఉత్పన్నమవుతోందో మన శరీరం నుంచి కూడా ఆ గాయత్రి మహావృక్షం ఆ తల్లి వైపుకి వెళ్తుంది. ఆ తల్లి వైపు నుంచి మళ్ళా తండ్రి, తండ్రి వైపు నుంచి మళ్ళా అలా ఒక సర్కిల్ ఓ ట్రయాంగిల్ ఒక భావ పరంపర. అంటే ఏంటి, మీరు అక్కడే తిరుగుతున్నారు. త్రయీ విద్య అంటాను దీన్ని వేదాలలో. గురువు మంత్రాన్ని ఇచ్చాడు, నువ్వు మంత్రాన్ని స్వీకరించావు, మంత్రం అమ్మ వరకు వెళ్ళింది, అమ్మ నుంచి మళ్ళా గురువు నుంచి ఆ శక్తి మీ వరకు వచ్చింది. ఇందుకు గురువు అక్కడ ఉండటం అంటే ఫిల్టర్ లాగా పనిచేస్తాడు. ఏ శక్తి ఎటువైపు ఉపయోగించుకోవాలో మనకు తెలీదు, గురువుకి తెలుసు. అంచేత గురువుకు అప్పచెప్తున్నాం మనలో ఉన్నటువంటి ఏ కర్మబంధాన్ని, మనలో ఉన్నటువంటి ఏ నాడీ సమూహాన్ని, ఇవన్నీ మనం గాయత్రి మహావిద్యాన్ని 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు తెలుసుకుంటాం మనం. కానీ అది మనకి ప్రస్తుతం తెలిసినా తెలియకపోయినా ఈ గాయత్రి చిత్రావళిలోని ఆ 2వ బొమ్మ ద్వారా మనము మన శరీరంలో కావలసినటువంటి మార్పులు మనం చేసుకోగలుగుతాం. అంచేత ఈ చిత్రావళి, ఈ చిత్రాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలి మనం? ప్రాక్టీస్ లో ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, రకరకాల ప్రాక్టీసులు, బ్రేక్ వేస్తూ ఉంటాం, గేర్లు మారుస్తూ ఉంటాం, ఖాళీ మైదానంలో అన్ని వేస్తూ ఉంటాం, ఎదుర్కొన్నా రాడు. కానీ ఆ ప్రాక్టీస్ వల్ల లాభం ఏమవుతుంది? ఖాళీగా రోడ్డు దొరికినప్పుడు మీరు ఫోర్త్ గేర్కి వెళ్ళిపోతారు, ఎవరైనా అడ్డొస్తే బ్రేక్. కానీ అక్కడ నేర్చుకుంటాను రోడ్డు మీద మార్కెట్లో అంటే ఏమవుతుంది? చాలా ప్రమాదాలు జరుగుతాయి. అంచేత ఈ చిత్రావళిని మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకున్నాక ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. కేవలము మంత్రోపాసన చేస్తున్నారు, మొదట చెప్పింది చేస్తారు. శరీరములో ఏదైనా బాధ ఉంది, కుటుంబంలో ఏదైనా బాధ ఉంది, సమాజపరంగా ఏదైనా బాధ ఉంది, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక మూడు విధాలైనటువంటి తాపాలు ఉన్నప్పుడు, ఇప్పుడు గురువు గాయత్రి మాత గురించి చెప్పిన ధ్యానం చేసుకుంటాం, గురువుకి అప్పచెప్తాం అన్నమాట. ఇగో ఇదే సమస్య, గాయత్రి మంత్రంలో శక్తి ఉందని మనకు తెలుసు, కానీ ఆ శక్తి ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియదు కదా. గురువు గాయత్రి మాతకి అప్పచెప్తాం, అప్పుడు ఈ ధ్యానం చేస్తాం. ఇదంతా కాకుండా ప్రతిరోజు పొద్దున్నే మన నిత్య జీవితంలో ఒక యోగ సాధకుడిగా జీవితాన్ని మొదలెడతాం మనం. ప్రతిరోజు కొత్త జీవితం. మీరు ఆ ప్రతిరోజు కొత్త జీవితం అనేటటువంటి ఆ ఫార్ములా మీరు చాలా జాగ్రత్తగా హృదయంగమం చేసుకోవాలి. యోగి యొక్క జీవితము మామూలు వ్యక్తుల జీవితం కంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ఫాస్ట్గా ఉంటుంది. మీరు దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి ఆ ఫాస్ట్నెస్. ఇప్పుడు బాంబే లైఫ్, విలేజ్ లైఫ్ ఉన్న తేడా మీకు తెలుసు కదా. అమెరికాకి వెళ్తే బాంబే లైఫ్ ఎద్దుబండి లైఫ్ లాగా ఉంటుంది. ఆ ఉదాహరణ అర్థమవుతుంది కదా, ఫాస్ట్నెస్. జీవితంలో ఆ ఫాస్ట్నెస్ వచ్చింది కనుక ఏరోప్లేన్లు కనిపెట్టాల్సి వచ్చింది, జెట్లు కనిపెట్టాల్సి వచ్చింది. మీ యొక్క అవసరాన్ని బట్టి పనిముట్టు ఉపయోగించుకుంటాం అంతే కదా ఎప్పుడైనా. అంచేత ఏరోప్లేన్ కనిపెట్టారు కనుక మీరు ఫాస్ట్గా వెళ్ళటంలే, మీరు ఫాస్ట్గా వెళ్లాల్సిన అవసరం వచ్చింది కనుక ఏరోప్లేన్ కనిపెట్టాల్సి వచ్చింది. అది మర్చిపోతాం. మనం కార్లు కావాలనుకుంటాం, నువ్వు కార్లు కావాలనుకోక్కర్లే, కారు ఉంటే గాని పని జరగదు అనేటటువంటి ఫాస్ట్నెస్ నీ లైఫ్ లో వచ్చిందనుకో. ఇది నాకు మొన్న ఈ బయోకెమిస్ట్రీ ప్రాక్టికల్ జరుగుతున్నప్పుడు భలే అనుభవంలోకి వచ్చింది. వాళ్ళు వచ్చారు యూనివర్సిటీ నుంచి, ప్రొఫెసర్స్ వచ్చారు. 2 రోజుల్లో మేము 2 సంవత్సరం అంతా చెప్పిన ప్రాక్టికల్స్ వాళ్ళకి పరీక్ష పెట్టాలి. అంటే ఎంత ఫాస్ట్గా నడిచింది వాళ్ళ జీవితం. 1 సంవత్సర కాలంలో నేర్పినటువంటి ప్రాక్టికల్స్ 2 రోజుల్లో అయిపోవాలి. అయిపోవటమే కాకుండా దానిలో ఉన్నటువంటి సారము, ఆ ప్రయోగాల యొక్క ఫలితాలు వాళ్ళకి అర్థం అవ్వాలి. స్టూడెంట్స్కి ఎంత అర్థమైందో వాళ్ళకి తెలియాలి. ప్రొఫెసర్ సంచనా వేసేది ఇదే కదా. అంటే ఆ రెండు రోజుల్లో పిల్లల జీవితం ఈ సంవత్సర కాలం జీవితానికి సమానమైంది కదా. సమానం అవటమే కాదు, ఫలితాన్ని ఇచ్చే రోజులు అయ్యాయి. అంచేత ఏమైంది జీవితంలో ఫాస్ట్నెస్? హోటల్లో ఏసీ రూమ్స్ బుక్ చేస్తాం, కార్లు బుక్ చేస్తాం, కారులోనే తిరుగుతారు వాళ్ళు. వాళ్ళే అడగలేరు ఇదంతా. కానీ వాళ్ళ జీవితం ఇంత ఫాస్ట్నెస్కి బ్యాలెన్స్ అవ్వాలి అంటే నేను మెల్లిగా వస్తాను అంటే కుదరదు కదా. అంచేత మీ జీవితాలను మీరు ఫాస్ట్గా నడుపుకోగలిగితే వనరులు అవే వస్తాయి ప్రకృతిలో. అది యోగం అంటే. వనరులు వచ్చాక నువ్వు చేయటం కాదు. చాలాసార్లు నేను మీ కంప్యూటర్స్ గురించి కూడా అదే చెప్తాను. నేను కంప్యూటర్ ఉంది సరే, కానీ కంప్యూటర్ ఉపయోగించుకునే స్థాయి గల మానసిక స్థితి రావటం లేదు. మానసిక స్థితి అంటున్నాను నేను. మానసిక స్థితి వస్తే అది వస్తుంది. ఆ మానసిక స్థితి మూడో చిత్రం, ఆ ఫాస్ట్నెస్. ఐదు కోశాలు, ఐదు కోశాలు ఒకేసారి జరగాలి. మీరు కంప్యూటర్లో ఫీడ్ చేస్తే అంతా ఒకేసారి యాక్టివేట్ అవుతుంది కదా. మామూలుగా క్యాలిక్యులేషన్స్ 2-3 సంవత్సరాలు పడతాయి సైన్స్లో. కంప్యూటర్ ఉపయోగించుకుంటే 2 నిమిషాల్లో 3 సంవత్సరాల్లో పెట్టే క్యాలిక్యులేషన్స్ విత్ రిజల్ట్స్ అండ్ గ్రాఫ్స్ వస్తాయి. అంటే నీ జీవితం ఎంత ఫాస్ట్ అయింది? 3 సంవత్సరాల జీవితకాలం 2 నిమిషాల్లోకి మారింది. చేశావు, మరి తర్వాత కాలం ఏం చేస్తున్నావు? కంప్యూటర్ ఉపయోగించుకున్నావు, క్యాలిక్యులేషన్ చేశావు. 3 సంవత్సరాల్లో చేయవచ్చినటువంటి క్యాలిక్యులేషన్ నువ్వు 2 నిమిషాల్లో చేసేసుకున్నావు. చేసేసుకున్న తర్వాత ఆ జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించుకుంటే అర్థం ఉంది. ఉపయోగించుకోకుండా పిహెచ్డీ థీసిస్లో పెడతారు వీళ్ళు. తర్వాత పిహెచ్డీ థీసిస్ వాడు తీయడు, ఎవడు తీయడు, అసలు పిహెచ్డీ ఏం రాసిందో కూడా అవడికి తెలీదు. భారతదేశం అభివృద్ధి చెందకపోవటానికి కారణం అది. ఆ ఫాస్ట్నెస్ లేదు లైఫ్లో. ఆ ఫాస్ట్నెస్ ఇక్కడ మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఫాస్ట్గా అప్పటికప్పుడు తక్షణమే అది జరిగిపోవాలి అనేది సావిత్రి విద్య, పంచముఖి గాయత్రి, దశముఖి గాయత్రి. ఒక శిరస్సు ఉన్నవాడే అమెరికాలో వాటిలో జీవిస్తూ ఉంటే ఎంత ఫాస్ట్గా జీవిస్తున్నాడు? ఒక తల, 2 చేతులు ఉన్నాయి. మరి 5 తలకాయలు 10 చేతులు ఉన్నటువంటి వ్యక్తి ఎంత ఫాస్ట్గా జీవిస్తాడు? అది యోగ విద్య. చివరికి ఏ స్థితికి వెళ్ళాలి? సహస్రనామావళి. 1000 తలకాయలు 20,000 చేతులు ఉన్నట్టు జీవించగలగాలి. ఆ ఫాస్ట్నెస్ తెచ్చుకోవటం సావిత్రి విద్య చెలుపుతుంది. 5 ముఖాలు 10 చేతులు, వాటికి కావలసినటువంటి పనిముట్లు ఇచ్చారు ఋషులు. కానీ ఆ పనిముట్లు, రెనాల్డ్స్ పెన్ ఉంది, ఫైన్, బోల్డ్, మనకు అయిపోయిందైనా ఒకటే. కానీ బాగా రాసి రాత అలవాటు ఉన్న వాళ్ళకి అన్ని పెన్లు పనిచేయవు. ఒక్కొక్కడికి ఒక్క పెన్ సూట్ అవుతుంది. మీరు చూశారో లేదు, మీరు సంతకం పెట్టడానికి పోతే ఏ పని అయినా ఓకే. మన ఫిజిక్స్ ప్రొఫెసర్ గారి అమ్మ ఇప్పటికి 12 లక్షల శ్రీంబీజం రాసింది. 12 లక్షలు. ఆవిడ 6 పెన్నులు 7 పెన్నులు పెట్టుకుని చేతి పెన్ను పనిచేయటం లేదంటుందిట. నేను చచ్చిపోతున్నాను, నేను అసలు పెన్నులు సర్దలేక. నువ్వు రాయటం మొదలెడుతూ ఉంటే పెన్నులు ఏది బాగా రాస్తుందో ఏది బాగా రాయటం లేదో తెలుస్తుంది మీకు. ఆయుధాలలో కూడా తేడాలుంటాయి. ఆయుధాలలోనే ఒకే ఆయుధం ఒక్కొక్కళ్ళ చేతిలో ఒకలాగా పనిచేస్తూ ఉంటుంది. అంచేత దశభుజి గాయత్రి యొక్క ఆయుధాల్ని మీరు చాలా స్పష్టంగా దర్శించాలి. ఆ బొమ్మని మీరు కళ్ళు మూసుకునే సరే మీ కళ్ళ ముందు రావాలి. బొమ్మ ఊహించుకుంటే సరిపోదు కదా. ఎదురుకుండా బొమ్మ కనిపించింది అంటే ఆ క్షణంలో ఖచ్చితంగా పశ్యంతి స్థాయిలో ఉన్నారు. పశ్యంతి స్థాయి అంటే అర్థమవుతుంది కదా, దశముఖి గాయత్రి యొక్క స్వరూపాన్ని చూస్తున్నారు మీరు. వాక్ లేదు, ఏమీ లేదు, ఆవిడ చేతిలో ఆయుధాలు ఉన్నాయి. పశ్యంతి స్థాయిలో 1 సెకండ్ ఒక్కొక్కసారి 1,000,000,000,000 సంవత్సరాలకి సమానం అవుతుంది. ఒక్కొక్కసారి ఇట్ ఆల్ డిపెండ్స్ మీరు ఆ స్పీడ్ ఎంత బాగా మీరు ఊహించుకోగలుగుతారో. అదే మన కంప్యూటర్ లాంగ్వేజ్లో మెమరీ అంటాం కదా. కరెక్ట్ మెమరీ లేదనుకో, స్లోగా ఇవాళ నువ్వు స్విచ్ నొక్కితే ఆన్ అవటానికి 10 నిమిషాలు పడుతుంది. మెమరీ చాలా ఫాస్ట్గా ఉంటే టక్మన్ ఆన్ అయిపోతుంది. చూసారా కంప్యూటర్లో ఎప్పుడైనా డ్రాగ్ వస్తుంది? మీరు రోజు ఆ పంచముఖి దశముఖి గాయత్రి బొమ్మని మీరు చూడటం వల్ల మీ జీవితం యొక్క మెగాబైట్స్ పెరుగుతాయి, మెమరీ పెరుగుతుంది, పశ్యంతి స్థాయి పెరుగుతుంది. అది అర్థం చేసుకుని మీ జీవితాలు ఫాస్ట్గా వెళ్ళలేదనుకోండి ఆ దర్శనం మీకు ఉపయోగపడదు.
నిత్య జీవితం చాలా ఫాస్ట్ గా వెళ్ళాలి. ఇది బ్యాక్గ్రౌండ్ లో గుర్తుంచుకోండి. ఈ ధ్యానం యొక్క ఉపయోగం అది. ఆ శిరస్సు, ఐదు శిరస్సులు ఉన్నటువంటి వ్యక్తి ఎంత ఫాస్ట్ గా జీవిస్తాడు, 10 చేతులు ఉన్నటువంటి వ్యక్తి ఎంత ఫాస్ట్ గా జీవిస్తాడు. మనం 2 చేతులను ఏమి ఉపయోగిస్తున్నాం, అందరూ ఎడం చేతిని అసలు ఉపయోగించాం మనం. సవ్యసాచి అని అర్జునుడు ఒక్కడికే పేరు, 2 చేతుల్ని ఉపయోగిస్తాడని. సమానంగా, ఈక్వల్ డెక్స్టెరిటీ, సమానమైనటువంటి కౌశలంతో 2 చేతుల్ని ఉపయోగించగలిగేటువంటి వ్యక్తి మొత్తం యోగ సాధకులలో అర్జునుడికి ఒక్కడికే ఉంది ఆ క్రెడిట్. వాడికి విశ్వరూప దర్శనం జరుగుతుంది. అంటే 2 చేతులు ఉపయోగించాలంటే ఈ చేత్తోనూ రాయటం ప్రాక్టీస్ చేస్తాను, ఈ చేత్తోనూ రాయటం ప్రాక్టీస్ చేస్తాను, చెయ్యొచ్చు. సైంటిస్టులు ఈ కాలంలో చెప్పేది ఏంటి అంటే, ఎడం చేత్తో రాసేవాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటే మెమరీ పెరుగుతుంది. మర్చిపోతున్నాం అనేవాళ్ళు రోజుకు 1 గంట 15 నిమిషాలు ఎడం చేత్తో రాయటం మొదలెడితే వాళ్ళ జీవితంలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది అని సైంటిస్టులు చెప్తున్నారు. కానీ మన యొక్క కోరిక ఏంటి అంటే, ఎడం చేయి చేయాల్సిన పని ఎడం చేయి చేస్తుంది, కుడి చేయి చేయాల్సిన పని కుడి చేయి చేస్తుంది, రెండు సమానమైనటువంటి స్థాయిలో పని చేయించగలగటం అనేటువంటిది సమత్వం, యోగ ఉచ్యతి అనేటువంటి ఫార్ములా మనకి చెప్తుంది. ఇది చిత్రావళి మనస్సులో ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ చిత్రావళికి వెళ్దాం. బ్రహ్మాణి, బ్రహ్మాణి సత్వగుణం యొక్క ప్రతీక. పని మీరు ఏ మానసిక స్థితిలో చేస్తున్నారు దాన్ని బట్టి భౌతిక జగత్తులో ఫలితాలు మారుతాయి. ఒకటే పని, మనుషుల్ని చంపడం. కోపం వచ్చి ఆవేశంలో ఒక మనిషిని చంపేశారు, ఒక రకమైన శిక్ష పడుతుంది. ప్లాన్డ్గా, కోల్డ్ బ్లడెడ్గా 2-3 సంవత్సరాలు ప్లాన్ వేసి చంపారు, ఇంకో రకమైన శిక్ష పడుతుంది. దేశాన్ని రక్షిస్తూ 100 మందిని చంపేశారు మీరు, శిక్ష పడదు మీకు, పరమవీర చక్రం ఇస్తారు. నిరంతరం మీ పేరు ఒక యశోగాథగా మిగిలిపోతుంది. కర్మ ఒకటే, పని ఒకటే, చంపటమే మనుషుల్ని. కానీ ఒక మనిషిని చంపినందుకే మీ జీవితం నాశనం అయిపోయి పూర్తిగా మీకు ఉరిశిక్ష పడిపోవచ్చు, లేకపోతే 14 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీరు జైల్లో మగ్గవచ్చు. అదే వ్యక్తుల్ని చాలా మందిని చంపేసి మీరు అసలు ఇంకా వాడు మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటే మీకు బహుమతులు, ఇలాంటి చాలా గొప్ప వ్యక్తి, అసలు వీడి వల్లే దేశం బాగుపడింది, వీడి లేకపోతే ఏమవుతుంది అనేటటువంటి బిరుదులు మీకు రావచ్చు. దేని మీద ఆధారపడింది? ఇది ఏ గుణముతో మీరు ఆ పని చేశారు. బ్రాహ్మీ శక్తి సత్వగుణాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తుంది. బీజాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, బీజాలను ఎలా నాటాలి, నాటు కోసుకోని గురుదేవులు చెప్పినటువంటి మొత్తము సిద్ధాంతము బ్రాహ్మీ శక్తి యొక్క రూపాంతరణే. ఈ బ్రాహ్మీ శక్తి యొక్క రూపాంతరణలో బీజములో విష్ణు యొక్క నాభిలోంచి, నారాయణుడి యొక్క నాభిలోంచి, మళ్ళా విష్ణువు నారాయణుడు అనేటువంటి కాన్సెప్ట్స్ వేరు వేరు, సబ్ ఇన్స్పెక్టరు తండ్రి ఒకటే కావచ్చు, కానీ సబ్ ఇన్స్పెక్టర్ యొక్క బాధ్యతలు వేరు, తండ్రి యొక్క బాధ్యతలు వేరు. అంచేత విష్ణువు నాభిలోంచి అని మనం అనకూడదు, నారాయణుడి యొక్క నాభిలోంచి. సృష్టి ఆదిలో ఒక కల్పం అయిపోయింది, ఇంకొక కల్పం మొదలెట్టింది. కల్పం అన్నా కల్పన అన్నా ఒకటే, చిత్రాన్ని ఊహించటం అన్నా ఒకటే. అంచేత మీరు కల్పన చేసినప్పుడు ఈ గాయత్రి చిత్రావళిలో మీరు బ్రహ్మ యొక్క ఆదిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అది ఒక సాధారణమైనటువంటి ప్రక్రియ కాదు. అది ఆ నారాయణుడి యొక్క కల్పాంతం తర్వాత మళ్లీ కల్పం మొదలెట్టినప్పుడు బ్రహ్మ నాభిలోంచి బయటకు వచ్చాడు. చుట్టూరా ఏముంది? ఏమీ లేదు, నీరుంది. నీరంటే సరస్వతి, ప్రవహించే గుణం కలిగింది. ప్రవహించే గుణం కలిగినటువంటి పదార్థం అయితే ఉంది తప్ప ఇంకా దిశలు లేవు, ఏమీ లేవు. వాడు ఒక్కడే ఉన్నాడు, ఇంకా దిశ ఏం చూస్తాడు? ఇంకోడు ఎవడైనా ఉంటే దిశ ఉంటుంది. వీడు నా ముందున్నాడు, వీడు నా వెనకాతను ఉన్నాడు, వీడు నా కుడివైపు ఉన్నాడు, వీడు నా ఎడం వైపు ఉన్నాడు అనేటటువంటి మాటలకి ఉద్దేశం ఉంటుంది. ఎవడూ లేనప్పుడు కల్ప మొదల్లో, కల్ప ఆదిలో ఆయన యొక్క గందరగోళం చూసుకోండి. సృష్టించాలి, సృష్టించడానికి పరికరాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. పదార్థాలు ఏమైనా ఉన్నాయా? కొన్ని పరికరాలు సరైన తర్వాత చూద్దాం. పదార్థం లేదు. మట్టి ఉంటే ఆ మట్టితో పరికరాలు ఏమైనా లేవనుకోండి, ఆ చక్రం మట్టితో పనిచేసేవాడికి కావాల్సిన పరికరాలు లేకపోతే చేతులతోనే ఏదో హస్తకష్టాలు పడి ఏదో కావాల్సిన రూపం అయినా ఇస్తాడు. మట్టి లేదు, ఏమీ లేదు సృష్టి ఆదిలో. అప్పుడు గాయత్రి మంత్రం యొక్క శబ్దము యొక్క అతీత స్థితి, శబ్దాతీత స్థితి అంటాం మనం దాన్ని, తురియ స్థితి అంటాం, నాలుగవ స్థితి అంటాం. వినిపించింది ఆయనకి తపస్సు చెయ్యని, 1000 సంవత్సరాలు గాయత్రి మంత్రాన్ని తపస్సు చేశాడు ఆయన. తపస్సు చేశాక సృష్టి ఎలా మొదలెట్టాలో అర్థమైంది. ఆ సృష్టిని అంతా మొదలెట్టేటటువంటి ఏ శక్తి అయితే ఆదిలో బ్రహ్మ ఉపయోగించుకున్నాడో దాన్ని బ్రాహ్మీ శక్తి అంటాం. అంత అద్భుతమైనటువంటి శక్తి గాయత్రి మంత్రం మీ దగ్గరికి తీసుకొస్తుంది. అది బ్రహ్మ యొక్క 4 ముఖాలు అని చెప్పుకున్నాం కదా. ఏంటి ఆ 4 ముఖాలు? వైఖరి, మధ్యమ, పశ్యంతి, పర. ఇది అర్థం చేసుకోండి. మీరు కూడా ఈ 4 స్థితులు ఉపయోగించుకుంటున్నారు, కానీ తెలియకుండా ఉపయోగించుకుంటున్నారు. అంచేత కావలసినటువంటి ఫలితాలు రావటం లేదు. లేకపోతే బ్రహ్మకి ఎంత శక్తి ఉన్నదో అంతకంటే తక్కువ శక్తి గాయత్రి ఉపాసకుడికి ఉండదు. ఒక కెమిస్ట్రీ లెక్చరర్కి ఎంత జ్ఞానం ఉందో ప్రపంచంలో ఉన్నటువంటి కెమిస్ట్రీ లెక్చరర్స్ అందరికీ అంతే జ్ఞానం ఉంటుంది. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. ప్రింటర్ మాట అంతా ప్రింటౌట్స్. ఒకసారి ఆ ప్రింటౌట్లో ఏముందో కంప్యూటర్లో అదే ప్రింటౌట్ వస్తూ ఉంటుంది. అంచేత ఆ బ్రాహ్మీ శక్తి యొక్క ఆ 4 ముఖాలు, 4 వేదాలు, 4 వాణులు, 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు, 4 పురుషార్థాలు, ధర్మార్థ కామమోక్షాలు, ఇవంతా కూడా బ్రాహ్మీ శక్తి యొక్క విస్తృతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ సృష్టిలో. మనం వైఖరి ఎక్స్ప్రెషన్స్, బ్రహ్మ యొక్క వైఖరి వాణి యొక్క ఫలితాలు. ఈ వైఖరి వాణి సూక్ష్మమైనప్పుడు ఏమవుతుంది? మధ్యమ వాణి అవుతుంది. మధ్యమ వాణికి వైఖరి వాణికి తేడా అర్థం చేసుకోండి. ఇది చాలా బాగుంది, యే బహుత్ అచ్చా హై, దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, ఏ సినిమా డైలాగ్స్? 2 రెళ్ళారు ఏదో. ఇది తమిళం, ఇది సంస్కృతం, ఇది అని చెప్తూ ఉంటాడు కదా, అలా చెప్తున్నాను నేను కూడా. ఇప్పుడు ఇది ఇంగ్లీష్లో నేను మీకు చెప్పాలి, ఈ ఉదాహరణ ఇవ్వాలనుకున్నాను కదా, అనుకున్నాను కదా ఈ ఉదాహరణ వచ్చింది. ఈ ఉదాహరణ ఇవ్వాలి అనుకున్న క్షణంలోనే ఈ 3 వాక్యాలు నా మనసులో నిర్మితం అయిపోయాయి కదా. దిస్ ఈజ్ వెరీ గుడ్, యే బహుత్ అచ్చా హై, ఇది చాలా బాగుంది. లేకపోతే ఇది చాలా బాగుంది, యే బహుత్ అచ్చా హై, దిస్ ఈజ్ వెరీ గుడ్. ఏది ముందు చెప్పాను, ఏది వెనక చెప్పాను అనేది ఒకసారి ఫామ్ అయిపోయింది. ఏదైనా ముందు చెప్పొచ్చు, ఏదైనా వెనక చెప్పొచ్చు. ఏది ముందు చెప్పాను, ఏది వెనక చెప్పాను అన్నది ఎదుర్కొన్నా ఉన్నటువంటి ఆడియన్స్ బట్టి ఉంటుంది. తెలుగు వాళ్ళు అయితే ముందు తెలుగు చెప్పి ఇలాగే ఇంగ్లీష్లోనూ చెప్తాం, ఇలాగే హిందీలోనూ చెప్తా ఉంటాం. అదే హిందీ స్పీకింగ్ ఏరియాలో చెప్పాం అనుకోండి, అప్పుడు ఏం చెప్తాను ముందు వాళ్ళకి, ఏ బహుత్ అచ్చా అని చెప్పి తర్వాత ఇంగ్లీష్లో ఇలా అంటారు, హిందీలో తెలుగులో ఇలా అంటారు అని చెప్తాం. అంటే మనసులో కొన్ని వాక్యాలు ఏర్పడిపోయిన తర్వాత ఏది ముందు చెప్పాలి, ఏది వెనక చెప్పాలి అనేటటువంటి స్వాతంత్రం నీకుందా లేదా? ఆ స్వాతంత్ర స్థితిని మధ్యమ అంటాం. మీకందరికీ ఉంది అది. ఇంచేత ఏ పనిని ఎంతగా చెప్పాలి, ఎంతవరకు చేయాలి అనేటటువంటి నిర్ణయించుకునేటటువంటి శక్తిని మధ్యమ అంటాం మనం. దీని అక్కడ చెప్పులు ఉన్నాయి దేవాలయంలో, మీరే చెప్పులు వేసుకు వెళ్ళిపోవచ్చు, మీ ఇష్టం. అది ఏ చెప్పైనా వేసుకువెళ్ళిపోవచ్చు. అంచేత చెప్పులన్నీ ఏ స్థితిలో ఉన్నట్టు? మధ్యమ స్థితిలో ఉన్నట్టు. మీరు వేసుకుని వెళ్ళిన చెప్పు, మీరది అనేశారు, మీ కాళ్ళకి తొడిగేశారు, ఇంకో చెప్పు తొడుక్కోలేరు, తొడుక్కుండే ప్రమాదం, 2 చెప్పులు తొడుక్కోలేం కదా. అంచేత అక్కడ అన్ని చెప్పులు ఉన్నాయి ఎదుర్కొండానే. మీకు మీరు నిర్ణయించుకోవటంలో ఉంటుంది ఏ చెప్పు తొడుక్కోవాలి అని. కొత్తగా కనిపించి అందంగా కనిపించే చెప్పు వేసుకుంటారా, ఇన్నాళ్ళ బట్టి మీరు వేసుకుంటున్నట్టు చెప్పే వేసుకుంటారా, లేదా మీ చెప్పువాడో తీసాడు పొందిలే దానం చేసాం కర్మ పోయింది అనుకుని ఉత్తికాళ్లతో వెళ్తారా, ఈ మూడు ఉన్నాయి కదా మీకు. ఇది మధ్యమాస్థితి. తేడా అర్థమైంది కదా. మధ్యమాస్థితిలో విషయం అక్కడే ఉంది, ఛాయిస్ ఉంది మీకు. విషయం మళ్ళా మారదు, అక్కడ ఉన్నటువంటి చెప్పులే తప్ప. బాటాలో ఎక్కడో కొత్త చెప్పు ఎక్కడో ఉందంటే ఆ చెప్పు ఇక్కడికి రాదుగా మీకు. తేడా అర్థమైంది కదా మధ్యమా అంటే ఏంటో. మధ్యమా వైఖరియే మీ చేతిలోనే ఉంది అది, కానీ కొంచెం తేడా. చేతిలో డైరెక్ట్ గా లేదు, మీరు కాస్త చెయ్యి పెడితే అందుతుంది, పట్టకపోతే అందదు. ఇది మధ్యమా. ఇది కాకుండా పశ్చంతి, పూర్వకాలపు రాజులు ఇలా చెప్పులు వేసుకునేవారు. ఆ గ్రీక్ గ్లేడియేటర్స్ వాళ్ళు తాళ్లు కట్టి ఇంతవరకు పైకి వచ్చేది చూశారా మీరు? అలా వేసుకునేవారు. ఇప్పుడు కొంతమంది అలాంటి జోళ్ళు వస్తాయేమో అని నా డౌట్. కొంచెం ఆ ట్రెండ్ పడుతోంది. పూర్వకాలపు జోళ్ళు లేదు, రేపు కంప్యూటరైజ్డ్ జోడు రావచ్చు. స్ప్లీన్లో మీకు ప్రెషర్ ఇస్తే ఈ రోగం తగ్గిపోతుంది, ఆక్యూ ప్రెషర్ వస్తుంది కదా, అలాంటి చెప్పులు రావచ్చు. కొన్ని అప్పుడే వస్తున్నాయి కూడా. కానీ భూతకాలంలో ఉన్నటువంటి ఆ చెప్పులు ఇప్పుడు మీకు దొరకవు, భవిష్యత్తులో రాబోయేటటువంటి చెప్పులు ఇప్పుడు మీకు దొరకవు. కానీ వాటి గురించి మీరేం చూడగలిగారు? పశ్యంతి, ఊహించగలిగారు, కల్పన చేయగలిగారు. అది పశ్యంతి వాణి కదా. మీ చెప్పులు ఎదురుకుండా ఉన్న చెప్పుల్లో కావలసిన చెప్పులు ఎన్నుకోవటం మధ్యమా, భూత భవిష్య వర్తమాన కాలాలలో ఉన్నటువంటి చెప్పుల గురించి తెలుసుకోగలగటం పశ్యంతి. అసలు చెప్పులంటే ఏమిటి, ప్రిన్సిపుల్ ఏంటి? కాలికి రక్షణ ఇచ్చేటటువంటిది. ఒకవేళ చెప్పులేమీ లేవు, కాలికి రక్షణ కావాలి, అప్పుడు ఏం చేయొచ్చు మీరు? గుడ్డ కట్టేసుకోవచ్చు కాలికి కదా, లేదు ఆవుదం రాసేసుకోవచ్చు. ఆవుదం రాసుకున్నప్పుడు ఆ ఆవుదం మీ కాలికి రక్షణ కోసం రాసుకుంటే చెప్పుగా పనిచేసింది అనమాట ఆవుదమే. లేదు ఇంకో పని కోసం ఏదో దెబ్బ తగిలింది దానికి ముందుగా రాసుకుంటే ముందుగా పనిచేసింది. అది పరాస్థితి. అంటే పరాస్థితి అంటే ఏంటనమాట, ప్రిన్సిపుల్. బ్రాహ్మీ శక్తి పరాస్థితి నుంచి కిందకి దిగుతుంది. మనం కింద నుంచి పైకి వెళ్ళాం, వైఖరి, మధ్యమ, పశ్యంతి, పరా, పరబ్రహ్మ, పరమాత్మ, పరదేవత. ఈ పరా అనేటటువంటి మాటకి అర్థం ఏంటి అంటే ప్రిన్సిపుల్. కాళ్లకి రక్షణ ఇచ్చేది అది పరాస్థితి. ఇంకా కాళ్లకి రక్షణ ఇచ్చిన దగ్గర నుంచి భూత భవిష్య వర్తమాన కాలంలో ఏ రకాలుగా ఉంటుంది. మీకు దగ్గర ఎన్ని ఉన్నాయి చెప్పులు కొనుక్కోవటానికి వెళ్ళారు, బాటా షూ కంపెనీకో ఎక్కడికో, అన్ని మధ్యమ చెప్పులే మీ ఇష్టం, మీరు ఏదైనా కొనుక్కోవచ్చు. అన్ని మధ్యమ స్థితిలో ఉన్నటువంటివి. అందులో ఏది కొనుక్కుంటారు? రెండు, మీ కాలికి పట్టాలి, జేబు ఒప్పుకోవాలి, కుడి ఎడమ, దక్షిణ మార్గము, వామ మార్గము. అంచేత ఈ యోగ విద్య ఎక్కడో ఉన్నదేం కాదు, మన నిత్య జీవితంలో చేస్తున్న దాన్ని విజ్ఞానపరంగా ఉపయోగించుకునేటటువంటి టెక్నిక్ బ్రాహ్మీ శక్తి ఇస్తుంది. ఈ కల్పన, ఇదంతా చెప్పగలగటం, దీన్ని ఊహించుకోగలగటం, దీన్ని మీరు ఎలా ఎప్పుడు ఊహించుకోవాలో అనేటటువంటిది ఎస్సెన్స్, సత్వగుణం బ్రాహ్మీ శక్తి. ఈ బ్రాహ్మీ శక్తి ఉపాసన వల్ల సాధకుడికి లభించేటటువంటిది ఒకటే ఒకటి, జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే అది మన లక్ష్యం కాదు చాలా మందికి, కానీ యోగ విద్యలో అది లక్ష్యం మనకి. ఎందుకు అది లక్ష్యము అంటే, బ్రహ్మ మానవ శరీరధారుల దృష్టిలో కోట్ల కోట్ల సంవత్సరాలు జీవిస్తాడు, కానీ స్వేచ్ఛ లేదు. హీ హ్యాస్ టు బి దేర్. నువ్వైతే కావాలంటే కాలేజీకి వెళ్ళొచ్చు, కాలేజీకి వెళ్ళాననొచ్చు, పూజ చేస్తాననొచ్చు, పూజ చేయననొచ్చు. మానవ జీవితం కోరుకునేది దేవతలు కూడా అందుకే. బ్రహ్మకి రిలీఫ్ లేదు, రిలీజ్ లేదు. ఆ కల్పాంతం వరకు మళ్ళా ఈ సృష్టి అంతా ఏ స్థితికి వెళ్లాలో, ఆ స్థితి నుంచి మళ్ళా ఏ స్థితికి ఎదగాలో, ఆ స్థితి వరకు ఎదిగేంత వరకు నిరంతరము పరిశ్రమిస్తూనే ఉండాలి. రెస్ట్ లేదు, రిలీజ్ లేదు, ముక్తి లేదు. విష్ణువుకి లేదు, మహావిష్ణువుకి లేదు. మళ్ళా విష్ణువుకి మహావిష్ణువుకి తేడా తెలియాలి మీకు, తర్వాత మనం మాట్లాడుకుందాం. వీటన్నిటికీ వెనకాతల ఇంకొక అద్భుతమైనటువంటి శక్తి ఉంది, దాన్ని త్రిపుర సుందరి అంటాం. గాయత్రి మంత్రాక్షరాలలో చివారిది త్రిపుర భైరవి, త్రిపుర లాస్ట్ అనమాట. ఇంకా గాయత్రి సాధన యొక్క పరిపూర్ణత్వం అందులో చెబుతుంది. అదే త్రిముఖి గాయత్రి సాధనగా మనం తీసుకోబోతున్నాం. అంచేత అక్కడ కూడా ఆవిడికి కూడా ఫ్రీడమ్ లేదు. సాధకుడు సాధన చేసి ఆవిడని దింపుకుంటే ఉపయోగపడుతుంది, దింపుకోకపోతే ఉపయోగపడదు. ఎలక్ట్రిసిటీ ఉంది, నువ్వు స్విచ్ వెయ్యవు, పవర్ఫుల్ కదా ఎలక్ట్రిసిటీని మించిన శక్తి ఏదైనా ఉందా? ఏం చేయగలదు ఆవిడ గారు, ఎలక్ట్రిసిటీ గారు? నువ్వు స్విచ్ వెయ్యవు, తిప్పమను ఫ్యాన్ చూస్తాను. ఓ ఐదేళ్ల కుర్రవాడు స్విచ్ వేసేస్తాడు, చచ్చినట్టు ఫ్యాన్ తిరగాల్సిందే. నేను ఎలక్ట్రిసిటీని, నాకు అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నువ్వు ఐదేళ్ల వాడివి, అసలు నీకు ఎలక్ట్రిసిటీ అంటే కూడా ఏదో తెలియదు, అంచేత నేను తిరగను అంటుందా? అది అనగలదా? ఆ జీవన్ముక్త స్థితి, ఆ ఫ్రీడమ్, చెయ్యవచ్చు చెయ్యలేము అనేది మానవ జీవితం ద్వారానే వెళ్ళగలవు. నువ్వు మానవ జీవితం లేకపోతే, మానవ శరీరం లేకపోతే ఆ ఫ్రీడము ఇంకా ఏ ప్రాణికి రాదు. ప్రపంచంలో ఏ ప్రాణికి లేదు. అది మానవుడి యొక్క గొప్పతనం. ఎంత దేవతాశక్తి కావచ్చు, లలితాదేవి కావచ్చు, త్రిపుర భైరవి కావచ్చు, కాలభైరవుడు కావచ్చు, యముడు కావచ్చు, మహిషాసురమర్దిని కావచ్చు. మహిషాసురమర్దిని ఏం చేయాలి అంటే మహిషాసురమర్దిని చేస్తూ కూర్చో అంతే. నువ్వు ఇంకో పని చేస్తానంటే ఒప్పుకోదు ప్రకృతి. దేవతాశక్తులకు కూడా ఫ్రీడమ్ లేదు. అగ్ని ఏం చేయగలదు? కాలుస్తుంది. నా మూడ్ బాగోలేదు, ఇవాళ చల్లగా ఉండాలి అని అందనుకో అగ్ని, అనగలదా అని? అనాలి అనిపిస్తుందేమో నాకు తెలియదు, కానీ మనిషి ఆ పని చేయగలడు. కోపంగా మంట మంటించగలడు, సాంత్వన పలికి, శాంతవచనాలు పలికి మంటని చల్లార్చగలదు. అంచేత మానవ జీవితం యొక్క ఆ సత్వగుణ ప్రవృత్తి, సత్వము అంటే ఎస్సెన్స్, రహస్యాలను భేదించగలిగేటటువంటి శక్తి, బ్రాహ్మీ శక్తి, సృజనాత్మకమైనటువంటి శక్తి, ఏ దారిలో కావాలంటే ఆ దారిలోకి వెళ్ళిపోగలిగే శక్తి జీవన్ముక్త స్థితి. అది అర్థం చేసుకోండి మీరు. ముక్తి అంటే బాధ్యతల నుంచి పారిపోవడం కాదు. ముక్తం అంటే మీరు కావాల్సిన దిశ ఇచ్చుకోగలరు, అది ఫ్రీడమ్ అంటే. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, భగవంతుడు మరి అంత మంచివాడంటే, నిజంగా ఆయన దయామయుడే అవుతే, నిజంగా ఆయన కరుణామయుడే అవుతే, నిజంగా ఆయన ప్రేమమయుడే అవుతే ఎందుకు ఈ కష్టాలు? తండ్రి కుర్రాడు పాస్ అయ్యాడు, పార్టీ చేసుకొని 1000 రూపాయలు ఇచ్చాడు, వెళ్ళబోతున్నాడు బయటికి. ఫలానా హోటల్కి నువ్వు వెళ్ళకూడదు, సరే అన్నాడు. సిగరెట్లు కాల్చకూడదు, సరే అన్నాడు. వాడున్నాడే ఆ స్నేహితుడు, వాడిని నువ్వు పిలవకూడదు, సరే అన్నాడు. ఫలానా ఐటెం నీకు పడదు, నువ్వు తినకూడదు, ఇంక నువ్వు 1000 రూపాయలు ఎందుకు ఇచ్చావని అడుగుతాడు వాడు. అంతే కదా, ఇదొద్దు అదొద్దు ఇదొద్దు అదొద్దు అని చెప్తూ కూర్చుంటే ఇంకెందుకు నువ్వు పార్టీ చేసుకోవటం ఫ్రీడమ్ లేకపోతే? అలాగా భగవంతుడు మానవ శరీరధారికి స్వేచ్ఛ ఇచ్చాడు. స్వేచ్ఛ ఇచ్చాక వాడు గంగలో దిగుతాడా గంగలో తేలుతాడా అనే నిర్ణయం ఎవడు చేయాలి? భగవంతుడు చేయాలా? నువ్వు చేసుకోవాలి. కానీ నువ్వు చేసుకోవటానికి సంకీర్ణ దృష్టి ఉంచుకుని, సంకీర్ణ ప్రభుత్వంలో వచ్చే ప్రమాదాలలాగే సంకీర్ణ దృష్టి ఉంచుకుని, తాత్కాలికమైనటువంటి లాభాల్ని మాత్రమే చూసుకుని, ఇవాళ సినిమా గడిపదాం రిలీజ్ అయింది అని క్లాస్కి వెళ్ళలేదు, ఇవాళ అదేదో వచ్చింది అది చేద్దాం అనుకుని పరీక్షకు వెళ్ళలేదు, ఏమవుతుంది ఆ రోజు పరీక్షకు వెళ్ళకపోతే వీడు సినిమాకి వెళ్ళి ఈ క్షణంలో ఈ 3 గంటలు ఆనందిస్తాడు ఆ రోజు, తర్వాత ఓ సంవత్సరం వరకు అదే క్లాసులో ఉండాలి. మనం అదే తప్పు చేస్తున్నాం. ఇంద్రియానికి బానిసలం అయిపోయి సత్వాన్ని తెలుసుకోకుండా, అంటే సత్యాన్ని తెలుసుకోకుండా, తెలుసుకున్నా మనం ఇంద్రియానికి బానిసలం అయిపోతున్నాం కనుక చేయలేకపోతున్నాం. రాత్రి పగలు కష్టపడి మనం ఈ సాధనలు చేసుకుందాం, ఇది చేసుకుందాం అంటున్నాం కదా, కానీ చేసుకోవాలంటే శరీరం ఏం చేస్తోంది? ఖచ్చితంగా ఎదురు తిరుగుతుంది. ఎందుకు ఎదురు తిరుగుతుంది? అలవాటు లేక. దాన్ని ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటే అసలు చేయకపోతే తోచదు. మా ఎక్స్ ప్రిన్సిపల్ ఉండేవారు సుబ్బారావు గారు అని, ఆయన అంటూ ఉండేవాడు, ప్రాబ్లం లేకపోతే అసలు నిద్ర ఎలా పడుతుందో అనిపిస్తా అనేవాడు, క్రియేట్ చేసుకునేవాడు ప్రాబ్లమ్స్, సాల్వ్ చేసుకునేటటువంటి సత్తా ఉండేది, అది వేరే విషయం. అంచేత ఆ బ్రాహ్మీ శక్తి మీకు ఆ సత్యాన్ని తెలుసుకునేటటువంటి జీవన్ముక్త స్థితికి వెళ్లేటటువంటి, అంటే జీవన్ముక్త స్థితి అంటే ఏంటి? సర్వసమర్థత. మీరు ఎటు కావాలంటే అటు మీ జీవితాన్ని తిప్పుకోగలగాలి. అర్థమవుతుంది కదా. అదే ఆ హంసవాహనం మీద వస్తుంది. హంసవాహనం అంటే ఏంటి? సత్యాన్ని తెలుసుకోగలగటం. సత్యాన్ని తెలుసుకున్నాక నువ్వు దేనికి ఎన్నుకుంటావు అది నీ ఇష్టం. మళ్ళా అందులో ఎన్నుకుని మళ్ళా ఇరుక్కుపోకుండా మళ్ళా బయటికి రాగలగాలి. ఫ్రీడమ్ ఉందంటే అర్థం అదే కదా. అంచేతే అవతరణ రాగలడు భగవంతుడు. అవతరణ ఇచ్చి మళ్ళా అవతరణలోనే అన్ని రకాలైనటువంటి బాధలు పడుతున్నా, చివరికి ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణంలో మళ్ళా అతను ఆ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోగలడు. ఇది ఆ బ్రాహ్మీ శక్తి యొక్క సాధనా రహస్యము. ఈ సాధనా రహస్యానికి కావలసినటువంటి పరికరాలు, కావలసినటువంటి దర్శనం, దర్శనం అంటే ఫిలాసఫీ అని కాదు, కావలసినటువంటి విజన్, ఏ బొమ్మని మీరు ఊహించుకుంటే. ఇందుకు అన్ని దేవతా శక్తుల్ని మానవ శరీరధారులుగానే చేస్తామంటే ఈ శరీరం నుంచే ఆ శక్తి ప్రతిబింబించాలి. ఇంకో రకమైన ఉపకరణంలో వచ్చిందనుకోండి, మరి ఈ శరీరం ద్వారా అది బయటకు రాదు. కనుక మానవ శరీరాకృతి ఇచ్చి మానవ శరీరం ద్వారా ఆ దివ్యమైనటువంటి శక్తి ఎలాంటి వాహనాల ద్వారా, ఎలాంటి పరికరాల ద్వారా, కరెంటు ఉంది, కరెంటుకి వాహనం ఏంటి? రాగితీగ. అది మీకు షాక్ కట్టకుండా ఉండాలంటే ఏ ఆయుధం ఉపయోగించాలి? దాని మీద ప్లాస్టిక్ కవర్ ఉపయోగించాలి. అదే ఆయుధాలు, వాహనాలు అంటే. ఇది మనస్సులో ఉంచుకుంటూ ఇంకొక చిత్రావళి కూడా ఇవాళ పూర్తి చేద్దాం. బ్రహ్మాణి. ఎందుకు దీని గురించి చెప్తున్నాను అంటే బీజారోపణ జరిగిపోయి ఉంది ఈ మానవ శరీరానికి. ఈ మానవ శరీరము ఈ జన్మలో ఎటు వెళ్లాలో అన్నది నిర్ధారింపబడి ఉన్నది. జ్ఞానం ఏమి చేయగలరు అంటే వైష్ణవీ శక్తిని ఉపయోగించుకుని ప్రతిరోజు ఒక జన్మలాగా మార్చుకుని ఒక్కొక్క రోజులో ఒక్కొక్క జన్మని దాటి వేస్తూ కొలది సంవత్సరాలలో జీవన్ముక్త స్థితికి వెళ్ళిపోవచ్చు. వైష్ణవీ స్థితిని ఒప్పుకుని, అది సాధనా రహస్యం. అంటే జీవన్ముక్త స్థితికి వెళ్ళాలి. మీరు మీరు బానిసలుగా ఉన్నాం కదా, ఇప్పుడు ఈ శరీరానికే బానిసగా ఉన్నాం. తలనొప్పి వచ్చింది, నువ్వు సాధన చేయి చూస్తాను, చేయలేవు. పన్ను నొప్పి వచ్చింది, సాధన చేయి చూస్తాను, చేయలేవు. నిద్ర వచ్చింది, సాధన చేయి చూస్తాను, చేయలేవు. ఒక గంట చెప్పేసరి కల్లా మీరు ఏమంటారు? ఇంకా ఆపేయండి మాస్టర్ అంటారు. పైకి చెప్పకపోయినా తెలుస్తూనే ఉంటుంది కదా ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో. ఇంచేత ఆ రిసీవింగ్ కెపాసిటీ అలవాటు లేక, అదే నవల చదువుతున్నారనుకోండి మీకు బోరు కొట్టదు. ఎందుకు బోరు కొట్టదు? వైష్ణవీ శక్తి గురించి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎందుకు బోరు కొట్టదు అంటే మీ మస్తిష్కంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని గ్రహించగలిగేటటువంటి కణాలు చాలా సులభంగా కదులుతాయి. బాయ్ మీట్స్ గర్ల్, లవ్ ట్రయాంగిల్, విలను హీరో, యాక్టర్స్ మారుతారు, పేర్లు మారుతాయి, సంఘటనలు మారవు కదా. కొత్త ఏం లేదు అక్కడ. అంచేది మీరు ఆలోచించక్కర్లే, మీరు అవగాహన చేసుకోవటానికి కష్టపడక్కర్లే. అసలు మీరే ముందు చెప్పేస్తారు అసలు ఏ డైలాగ్ చెప్పబోతున్నాడు. పరిచూరి ప్రదర్శన రాయక్కర్లే. 90% ఈ కాల పిల్లలు చెప్పేస్తారు ఏ డైలాగ్ రాబోతుందో, తర్వాత సీన్ ఏ రాబోతుందో. అంచేది మీకు అలసట ఏముంటుంది? అలసట రాదు మీకు. కానీ కొత్త విషయాన్ని మీరు వింటున్నప్పుడు, ఇదివరకు అవగాహన లేనటువంటి విషయం, మీ మస్తిష్కంలో ఉన్నటువంటి ఆ విశేషమైనటువంటి కణాలు మొదటిసారి కదులుతాయి. నేను మా పిల్లలకి ఉదాహరణ ఇస్తూ ఉంటాను, మీరందరూ ర్యామ్సే బ్రదర్స్ సినిమా చూడండి అని. తెలుసా మీకు ర్యామ్సే బ్రదర్స్? తెలుసు, తెలియదు చెప్పండి. ఊహా అంటే కదా నాకు కడజోడు లేదు, అది కనిపించదు. అంతే మీరు ఏదో మరి ఇంకెట్టా మీరు సర్వజ్ఞత ఎలా వస్తుంది మీకు? ర్యామ్సే బ్రదర్స్ హర్రర్ ఫిల్మ్స్ తీస్తూ ఉంటారు. హర్రర్ ఫిల్మ్స్ లో ఉన్నటువంటి చాలా గొప్పమైన లక్షణం ఏంటంటే సౌండ్. అంతేగా, ఆ సౌండ్ లేకపోతే హర్రర్ లేదు. తలుపులు తెచ్చుకుంటాయి కర్రమని, ఎప్పుడో మూత వేసి ఉన్నటువంటి తలుపులు యుగయుగాలుగా అవి తెచ్చుకుంటాయి. అది ఇప్పుడు జరుగుతుందన్నమాట. నేను చెప్పేటటువంటి కొత్త విషయాలు ఇదివరకు ఎప్పుడు కదల్లే. మీ బ్రెయిన్ యొక్క తలుపులు ఆ దిశలో తెరుచుకోలే. భగవంతుడు తెలియాలి ఎన్ని యుగాలు, ఎన్ని సంవత్సరాలు. అసలు మొదటిసారి వింటున్నామేమో చాలాసార్లు. అప్పుడేమవుతుంది కర్రని, అసలు తెరుచుకోదు అది. నేను మా బయోకెమిస్ట్రీ స్టూడెంట్స్కి చెప్తా ఉంటా, మేము మీరు చెప్తే అదే అవుతుంది అయ్యా మీకు. కర్రమంటుంది, తెరుచుకోవటం లేదు, చప్పుడు అవుతుంది తప్ప. అప్పుడేమనిపిస్తుంది? విసుగనిపిస్తుంది. మామూలుగా హాయిగా తెరిచే తలుపు తెరిచామనుకో, హాయిగా ఆ తేడాని మీరు అర్థం చేసుకుంటే ఈ అలసట మీకు ఆనందంగా ఉంటుంది. హర్రర్ ఫిల్మ్ కావాలని చూస్తాం కదా, చాలా మంది చూస్తారేమో, మా చెల్లెలు మాత్రం గ్యారంటీగా చూస్తుంది, ఏ సినిమా చూడకపోయినా హర్రర్ ఫిల్మ్ వస్తే మాత్రం గ్యారీ ఉంటున్నా అని మళ్ళీ నా దగ్గర నుంచి ఆ రిమోట్ కంట్రోల్ లాగేసుకుని నేను ఆపేస్తానేమో అని. మరి అలాంటప్పుడు మీరు సాధనలో ఎందుకో ఆ రిమోట్ కంట్రోల్ తీసేసుకుని ఆపగండి మాస్టర్, సాధన చెప్పుడు అవనివ్వండి, ఎక్కర్ర ఎక్కర్రని ఎంత బాగుందో, అది వైష్ణవీ శక్తి. అంచేతే విష్ణు ఎప్పుడూ రాక్షసులతో దెబ్బలాడతాడు. రాక్షసులంటే ఇదివరకు లేనటువంటి ప్రమాదం, కొత్త కొత్త ప్రమాదాలు వచ్చి పడుతూ ఉంటాయి. ఆ కొత్త కొత్త ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో తెలియదు. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు దేవతలందరూ? విష్ణు దగ్గరికి వెళ్తారు. విష్ణు దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ఆ ప్రమాదాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్తాడు. కిర్రం అంటుంది, ఇదివరకు ఆ బ్రెయిన్ సెల్స్ లేవు, కొత్తగా ఆ ప్రమాదాన్ని మనం స్వీకరిస్తున్నాం, స్వీకరించి దాన్ని సాల్వ్ చేసుకుంటున్నాం. దాన్ని సాల్వ్ చేసుకోవటానికి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా చేయవలసిన పశ్యంతి లెవెల్ సాధన ఇంతే. ఇది చూసుకోండి, పశ్యంతి లెవెల్ సాధనలో ఆ వైష్ణవీ శక్తి మీకు ఉపయోగపడాలి అంటే, పరిపాలనా శక్తి మీకు ఉపయోగపడాలి అంటే మీరేం చేయక్కర్లే, చేసేది తల్లి చేస్తుంది. పిల్లవాడు ఎంత నిరీహ అంటే ఎంత శక్తిహీనుడో అప్పుడే పుట్టినటువంటి జంతువుల పిల్లలు పుట్టిన ఒక 10 నిమిషాలు 6 నిమిషాల్లో చెంగు చెంగుమని ఎగురుతాయి. మానవ శరీరం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విలక్షణ ప్రాణి, చాలా సంవత్సరాల వరకు వాడు ఏమీ చేసుకోలేడు పాపం వాడు కదా, కానీ గ్రోత్ చాలా బాగుంటుంది. ఎందువల్ల బాగుంటుంది? తల్లి ఒడిలో పాలు తాగుతాడు అంతే కదా. అంచేత ఆ పరిపాలన ఎలా చేసుకోవాలో, ప్రపంచంలో మనకు వచ్చినటువంటి ఆ కష్టాలను ఎలా దూరం చేసుకోవాలో మనకి తెలియదు. వైష్ణవీ శక్తి దగ్గరికి వెళ్తాం మనం. వైష్ణవీ శక్తి దగ్గరికి వెళ్ళాక చేసేదెవరు? దేవతలు ఏం చేయరు, పడుకుంటారు హాయిగా. కష్టపడేదెవడు? పాపం విష్ణువు గారు, లక్ష్మీదేవి కష్టపడుతూ ఉంటారు. కష్టపడ్డాక మళ్ళీ వీళ్ళు వచ్చేస్తారు, అది వేరే విషయం. అలాగే తల్లి ఒడిలో పాలు తాగుతున్నటువంటి భావన వైష్ణవీ శక్తికి అద్భుతమైనటువంటి చిత్రం. అది పరిపాలనా శక్తికి, రజోగుణానికి, గ్రోత్కి, పెరుగుదలకి. ఎక్కడైనా స్టంటెడ్ గ్రోత్, అవరోధాలు వచ్చాయి. అదేగా రాక్షసులంటే మన చేసేటటువంటి పనులకి అవరోధాలు వచ్చాయి. ఆ అవరోధాన్ని మనసులో పెట్టుకుని ఆ వైష్ణవీ శక్తి యొక్క ఉపాసన ఇలా చేయాలి. తల్లి ఒడిలో నువ్వు ఉన్నట్టు, నువ్వు 60 ఏళ్ళు 70 ఏళ్ళవాడు ఇవ్వచ్చు, అది వేరే విషయం. కానీ నీ 70 ఏళ్ళు గాయత్రి మాత యొక్క వయసుతో పోలిస్తే ఎంత నువ్వు? నీ 70 ఏళ్ళు అసలు ఏళ్ళు ఏ మూలకు వస్తాయి అసలు? అంతే కదా, ఆవిడ వయస్సు ఏమని చెప్తాం? అనాది, ఇన్ఫినిట్, అనంతము. బ్రహ్మ కంటే ముందుంది ఆవిడ. బ్రహ్మే కోట్ల కోట్ల సంవత్సరాల వయసు అంటే ఎలాంటి బ్రహ్మల్ని ఎంతమంది చూసిందో ఆవిడ, అలాంటి విష్ణువుల్ని ఎంతమంది చూసిందో. మిఖిలాంగో క్రైస్ట్ యొక్క ఒక బొమ్మని చెక్కాడు, ఇటలీలో ఉంది అది, రోమ్ నగరంలో. ఎప్పుడైనా చూస్తే చూడండి, పరిపూర్ణమైనటువంటి యువకుడు మేరీ మాత వాళ్ళలో ఉంటాడు క్రైస్ట్. అంటే ఈ వైష్ణవీ శక్తిని ఎక్కడో దర్శించాడు అతను. ఆర్టిస్టులకు ఉన్నటువంటి కాన్సెప్ట్ అది వాళ్ళకి. అంచతే వాళ్ళ ఊహలు అవి మనకు అర్థం కావు, కానీ ఈ వైష్ణవీ భావన పట్టుకున్నాడు. ఆ బొమ్మ ఎప్పుడైనా కనిపిస్తే చూడండి, ఫోటోలు దొరుకుతూ ఉంటాయి బజార్లో. క్రైస్ట్ పడుకుని ఉంటాడు 33 ఏళ్ళ యువకుడు, సిలువ వేసే ముందు వేసిన తర్వాత తల్లి ఒడిలో పడుకుని ఉంటాడు. ఆ ప్రేమ, ఆప్యాయత, ఆ సమర్పణ, ఆ తల్లి పాలల్లో ఏం కల్పిస్తోందో ఆవిడికి తెలుసు. ఆ తల్లి పాలల్లో ఆ శక్తి ఎలా వచ్చిందో ఆవిడికి తెలుసు. నీకు తెలియాల్సిన పనులే ఆ పాలని స్వీకరించటమే. ఆ గాయత్రి యొక్క, మాత యొక్క ఆ రజోగుణ శక్తి, పరిపాలనా శక్తి, పెంపుదల శక్తి, దానికి మళ్ళా శంఖం చక్రం కదా పద్మం మాట్లాడుకున్నాం కదా, అది చేత ఇవాళ మనం గాయత్రి చిత్రావళిలో బ్రాహ్మీ శక్తి గురించి తెలుసుకున్నాం, వైష్ణవీ శక్తి గురించి తెలుసుకున్నాం.